ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం ద్వతో జయముదీరయే నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమా శ్లోకే భక్తేర్ భవతి నైషికీ. ఓం జ్ఞాద్వినందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణాలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణీ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణీ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతీనితి నామినే. శ్రీవార్షభానవీ దేవీ దయితాయ కృపాబ్ధయే కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మాధుర్యోజ్జల ప్రేమాఢ్య శ్రీరూపానుగ భక్తిద శ్రీగౌరకరుణాశక్తి విగ్రహాయ నమోస్తుతే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతద్వాంతహారిణే. నమో గౌరకిశోరాయ సాక్షాద్ వైరాగ్యమూర్తయే విప్రలంబార సాంబోధే పాదాంబుజాయతే నమః. నమో భక్తి వినోదాయ సచ్చిదానందనామినే గౌరశక్తిస్వరూపాయ రూపానుగావరాయతే గౌరావిర్భావభూమేస్త్వం నిర్దేష్టా సజ్జన ప్రియః వైష్ణవసార్వభౌమ శ్రీ జగన్నాథాయతే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహాదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామ్నే గౌరత్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం వక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. జయతాం సురతర్పంగర్ మామందమతేర్గతి మత్సర్వస్వాపదాంబోజో రాధామదనమోహనో. దివ్యద్వృందారణ్యకల్పద్రుమాద శ్రీమద్రత్నాగారసింహాసనస్థో శ్రీమద్రాధాశీలగోవిందదేవో ప్రశ్రాలివిసేవ్యమానో స్మరామి. శ్రీమాన్ రాసరసారంభీ వంశీవటతటస్థితః కర్షం వేణోసనేర్గోపీర్ గోపీనాథః శ్రీయేస్తునః. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైతాగదాధర్ శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. గత 3 రోజుల నుంచి మనం ఈ డబ్బుతో వచ్చిన గొప్పదనంతో వచ్చిన ఈ యొక్క అహంకారం ఉన్నదే దాని గురించి చెప్పుకున్నాం. ఒకది ఎన్నో దోషాలున్నా భగవంతుడు సహించగలరు, కాని అహంకారం అనే దోషం భక్తుల్లో ఎప్పుడైతే వస్తుందో భగవంతుడు దాన్ని సహించలేడు. భక్తుల్లోనే కాదు, ఎవరిలో అయినా ఈ అహంకారం అనే దోషం వలన దోషం ఉంటే భగవంతుడు సహించలేడు. ఇంకేదో దోషాలున్నాయనుకోండి పర్వాలేదు అనుకుంటాడు. అంత పెద్ద దోషం కాదు ఈ అహంకారం అనేది. చాలా ఎన్నెన్నో దోషాలకి కారణకులవుతాయి అహంకారం. ముఖ్యం ఏంటంటే అహంకారం వలన ఇంకొకళ్ళని హింస పెట్టాలి, హింస పెడతాం, హింసిస్తాం ఇంకొకళ్ళకి. మన వలన ఎన్నో కష్టాలు కలుగుతాయి. ఎందుకు? మన అహంకారం వలన. ఇప్పుడు ఎవరో మీరు ఎవరినో ప్రేమించారనుకోండి, ఆ ప్రేమ వలన ఇంకొకళ్ళకి కష్టాలు వస్తే ఆ కష్టాలని సహించగలరు. ఇదనుకోండి, చిన్న పిల్లవాడు వాడిని చూసుకోవటం అంటే ఎంత కష్టం తల్లికి, ఎన్నో దంటాలు పడుతుంది, ఎన్నో కష్టాలు పడుతుంది. అట్లాగే ఒక భర్త కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో కష్టాలు పడతాడు. ఆ కుటుంబం వల్ల ఆయనకి ఎన్నో కష్టాలు కలుగుతాయి. అయినా ఆ కుటుంబంలో ఉండేవాళ్ళు వాడిని ప్రేమిస్తారు కాబట్టి ఆ కష్టాలు కూడా సహించగలడు. అయితే ఆ అహంకారం వలన వచ్చిన కష్టం ఉన్నదే దాన్ని సహించలేదు ఎవరు, భగవంతుడు సహించడు. అప్పుడు మనం ఈరోజు జన్మ వలన వచ్చిన అహంకారం ఉన్నదే అది మనకి ఎంత అధోగతికి తీసుకెళ్తుందో దాని గురించి చెప్పుకుంటూ ఒక లీల. ఏమిటా లీల అంటే ద్విజ పత్నుల యొక్క ఉద్ధరించిన లీల. బ్రాహ్మణుల యొక్క భార్యలు వాళ్ళని కృష్ణుడు ఎట్లా ఉద్ధరించాడు దాని గురించి మనం చెప్పుకుందాం. ఇది గోవర్ధన లీల. గోవర్ధన ధరించిన ఆ లీల జస్ట్ ముందు ఈ లీల జరుగుతుంది. అంటే 23వ అధ్యాయంలో ఈ ద్విజపత్నుల యొక్క బ్రాహ్మణ భార్యుల యొక్క ఎట్లా కృష్ణుడు ఉద్ధరించాడో దాన్ని చెప్పుకున్న తర్వాత 24వ అధ్యాయం తర్వాత నుంచి ఈ గోవర్ధన లీల ప్రారంభమవుతుంది. ఎట్లాగూ రేపటి నుంచి మనం గోవర్ధన లీల గురించి చెప్పుకున్నాం కదా, ఆ దానికి ముందు జరిగిన ఈ లీల దాని గురించి కూడా చెప్పుకుందాం. ఈ ధనంతో వచ్చిన ఐశ్వర్యాన్ని మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఏమి చెయ్యాలి అన్నారు. దానికి ఏమి చెయ్యాలి అంటే ఆ ధనంతో వైష్ణవ సేవ చేయాలంట. వైష్ణవుల యొక్క సేవ దాన్ని ఖర్చు పెట్టాలి. ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి? వైష్ణవ సేవలో మీరు ఖర్చు పెడితే మన ధనం సంపాదించినందువల్ల వచ్చిన అహంకారం ఉన్నదే అది తగ్గుతుంది, అది కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే ఆ మనం సంపాదించిన ధనాన్ని సొమ్ముని డబ్బుల్ని వైష్ణవ సేవలో గనక మనం అది ఉపయోగించకపోతే ఏ కష్టంతో మనం ఆ సొమ్ముని ఆ డబ్బుల్ని సంపాదించామో అన్నే కష్టాలు మనం అనుభవిస్తాం జీవితంలో. అందుకని ఈ అహంకారం, నేను ధనవంతుణ్ణి నేను కోటీశ్వరుణ్ణి అనే అహంకారం ఉన్నదే దానికి ఒకే ఒక ఉపాయం ఏమిటంటే వైష్ణవ సేవ. ఇప్పుడు ఇక్కడ జన్మతో వచ్చిన అహంకారం, బ్రాహ్మణ కులంలో జన్మించామే అది దానికి ఒక అహంకారం. ఎటువంటి అహంకారం అంటే దాని వలన మనం భగవంతుణ్ణి చూసినా ఆయన గుర్తుపెట్టుకోలేము, గుర్తించలేము. అట్లా జరిగింది వీళ్ళకి. ఎందుకంటే ఈ అహంకారం ఏం చేస్తుంటే మన జ్ఞానాన్ని కప్పేస్తుంది. జ్ఞానం ఉన్నా జ్ఞానాన్ని కప్పేస్తుంది, అది అహంకారం చేసే పని. భగవంతుడు స్వయంగా ముందుకొచ్చినా కూడా ఇతను భగవంతుడు అని మనం తెలుసుకోలేకపోతాం. ఈ అహంకారం వలన, జన్మతో వచ్చిన అహంకారం వలన, ఆ లీలను మనం చెప్పుకుందాం. ఇవాళ చాలా అద్భుతమైన లీల. ఈ లీలకి ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అహంకారం, జన్మతో వచ్చిన అహంకారాన్ని నాశనం చేయటమే కాకుండా ఈ లీల చదివిన వాళ్ళకి ఒక విశేషమైన ఒక తత్వం తెలుస్తుంది. ఏమిటది, ఏమిటి ఆ తత్వం అంటే, భగవంతుడు ఎవరిని స్పర్శిస్తాడు, ఎవరితో రాసలేక చేస్తాడు, ఎవరిని కౌగులించుకుంటాడు అంటే, గోపీ జన్మ ఎత్తిన వాళ్లనే కౌగులించుకుంటాడు, రాసలీల చేస్తాడు. బ్రాహ్మణ జన్మ ఎత్తినా కూడా, వాళ్లల్లో ఎంత ప్రేమ భక్తి వెలిసినా కూడా, కృష్ణుడు ఈ బ్రాహ్మణుల యొక్క భక్తుల్ని స్పర్శ కూడా చేయాల. ప్రేమని హృదయంలో ప్రేమను ప్రసాదించాడు, కాని గోపికలతో ఎట్లా ఆయన రాసనృత్యం చేశాడో అటువంటి రాసనృత్యం ఈ బ్రాహ్మణ పత్నులతో చేయాల. అంటే ఏమిటి, దానివల్ల ఒక పెద్ద సందేశం ఇచ్చాడు కృష్ణుడు. ఏమిటిది అంటే, ఈ గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో ఉండే ముఖ్యమైన తత్వం ఏమిటి, మనకి గోపీ గర్భం నుంచి జన్మ గనక కలగకపోతే కృష్ణుణ్ణి మనం ప్రాప్తించలేము. కృష్ణుణ్ణి దర్శించవచ్చు, కృష్ణుడు చెప్పిన మాటలు మనం వినవచ్చు, కృష్ణుడు ఆ శరీరం నుంచి వచ్చిన ఆ ఒక అద్భుతమైన ఆ సుగంధ సువాసనని మనం దాన్ని కూడా మంచిగా పీల్చవచ్చు, దాని ఆస్వాదన కూడా చేయొచ్చు. కానీ ఆ కృష్ణుడు ఆ పెదవుల యొక్క మాధుర్యాన్ని, ఆయన యొక్క శరీరం ద్వారా ఆలింగించబడే ఆ యొక్క సౌభాగ్యాన్ని ప్రాప్తించాలి అంటే గోపీ జన్మ. ఇప్పుడు మనం ప్రేమ ప్రాప్తించిన తర్వాత గోలోక వృందావనం దాని డైరెక్ట్గా వెళ్తామా అని ఎవరో క్వశ్చన్ అడిగారు, కాదు వెళ్ళాం. ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుడు ఎక్కడ లీల చేస్తున్నాడు, అక్కడ ఒక గోపీ గర్భంలో జన్మిస్తాం, అప్పుడు కృష్ణుడు మనను స్పర్శిస్తాడు, లేకపోతే చెయ్యడు. అందుకని ఈ గోపీ జన్మ చాలా అద్భుతమైన జన్మ. బ్రాహ్మణ జన్మ కంటే గోపీ జన్మ అద్భుతమైనది. గోపి అంటే ఏమిటి, వైశ్యులు. ఆ వైశ్యుల్లో కూడా ఏదో కొన్ని స్టేటస్ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేటస్ ఉంటుంది వాళ్ళల్లో కూడా. దానిలో కూడా తారతమ్యం ఉంటుంది జన్మలో కూడా. ఆ వైశ్యులైనా ఆ వైశ్య జాతిలో కూడా తారతమ్యం ఉందంట. ఆ వైశ్య జాతిలో నిమ్న జాతిలో జన్మించారు. గోపి అంటే ఏమిటి, అంటే గోపిహి ఎవరోతే ఇంద్రియాల ద్వారా కృష్ణుడి యొక్క మాధుర్యాన్ని ఎల్లప్పుడూ త్రాగుతూ ఉంటారో అటువంటి వాళ్ళని గోపి అన్నారు. గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియాల్లో ఒక ఇంద్రియం ఏమిటంటే కళ్ళు. ఆ కళ్ళతో పి అంటే పిబంతి తాగుతారంట. ఏం త్రాగుతారు, ఏం త్రాగుతున్నారు, కృష్ణుడి యొక్క మాధుర్యాన్ని కళ్ళతో త్రాగుతున్నారంట. ఎప్పుడు, ఎల్లప్పుడూ త్రాగుతున్నారు. అటువంటి వాడిని గోపి అన్నారు. ఆ గోపీ జన్మ ఎవరికి కలుగుతుందో వాళ్లతో కృష్ణుడు రాసనృత్యం చేస్తాడు. అది ఈ యొక్క తత్వాన్ని ఈ యొక్క లీలతో కృష్ణుడు అందరికీ చెబుతున్నాడు. ఏమైంది, ఒకరోజు చాలా దూరంగా వెళ్లారు గ్వాల వాళ్ళందరూ కృష్ణుడితో ఆవుల్ని మేసుకుంటూ ఆవులు దూడంతో పాటు వెళ్లారు. చాలా ఆకలి వేసింది. ఆకలి వేసి అందరూ గ్వాల బాలులందరూ కృష్ణుడు బలరాముడి దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, గోపాహ శ్రీ గోపాహ చూ, ఏమన్నారు, రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిర్భ్రమ. రామ రామ మహాబాహో, హే రామ బలరాముడా, నువ్వు చాలా శక్తివంతుడివే. కృష్ణ, నువ్వు దుష్టుల్ని సంహరించేవాడివి. మేము చూసాము ఎన్నెన్నో దుష్టుల్ని మీరు సంహరించావు. మీరు నువ్వు ఏషావై బాధతే క్షున్న తచ్చాంతిం కర్తుమర్హత అన్నారు. ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద అసురులున్నారు, రాక్షసులున్నారు. అందరి రాక్షసుల్లోనూ పెద్ద రాక్షసు ఎవడంటే భూకాసురుడంట. అంటే ఆకలి అనే అసురుడున్నాడు, వాణ్ణి చంపి చూడు అన్నారు. నీ మహత్యం ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ రాక్షసుని అగాసురు, ఆ రాక్షసుడు, ఈ రాక్షసుని సంపత్తి తెలీదు. నిజంగా నువ్వు ఎంత బలవంతుడో ఈ ప్రపంచానికి చెప్పాలి అంటే, మా కడుపులో ఉండే అసురుడున్నాడు. ఏమిటి, ఆకలి అనే అసురుడు. హిందీలో ఆకలిని భూక్ అంటారు. భూకాసురుడిని చంపు అన్నాడు. ఈ ఆకలి అనే అసురుడిని చంపితే అప్పుడు మేము గొప్పతనం మెచ్చుకుంటాము అన్నారు. అనగానే సుఖదేవ గోస్వామి అంటారు, ఇతి విజ్ఞాపితో గోపైర్ భగవాన్ దేవకీ సుత భక్త్యా విప్రభార్యాయాః ప్రసీదన్నిదం అబ్రవీత్ అన్నారు. సుఖదేవ గోస్వామి అంటారు, కృష్ణుడు ఆ మాట వినంగానే ఇతి విజ్ఞప్తితో గోపైర్, గోపైర్ అంటే ఈ గోపాలన్నారు, వాళ్ళ యొక్క మాటలు విని విజ్ఞప్తితో భగవాన్ దేవకీ సుత ఉన్నట్టుండి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని హా ఆలోచించాడు. ఇక్కడ చాలా దగ్గరలో బ్రాహ్మణుల యొక్క గ్రామం ఉన్నది. ఇదివరకు ఏమిటంటే గ్రామంలో కూడా ఒక్కొక్క చోటు ఒక్కొక్క జాతి వాళ్ళు ఉండేవాడు. ఒక చోటు బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, ఇంకోటి వైశ్య, ఇంకొక క్షత్రియ, ఇంకొక కులంలో ఉండేవాళ్ళు, ఇంకో చోటు ఉండేవాళ్ళు. అట్లాగే కొన్ని గ్రామాలే ఉండేవంట. ఒక కులానికి ఒక గ్రామం ఉండేదంట. గోవర్ధన్ చాలా దగ్గర ఇప్పుడు కూడా ఆ గ్రామం ఉంది. ఇప్పుడు కూడా అక్కడ కేవలం బ్రాహ్మణులే ఉంటారు. ఇప్పుడు కూడా బ్రాహ్మణులు ఉండే ఒక గ్రామం ఉన్నది. అక్కడ చాలా దగ్గరగా ఉన్నారు. కృష్ణుడు కళ్ళు మూసుకొని అతను స్మరిస్తున్నాడు. కృష్ణుడు ఎవరి గురించి స్మరించారు? ద్విజభార్యాయాహ, ద్విజ అంటే బ్రాహ్మణుల యొక్క భార్యల గురించి స్మరించాడు. నాకెంత మంచి భక్తులు వీళ్ళు, నా గురించి ఎప్పటి నుంచో వింటున్నారు. వింటూ వింటూ వాళ్ళ హృదయంలో ప్రేమ వెలిసింది. వాళ్లని ప్రసాదించాలి, వాళ్లకి నాకు కృపాని ప్రదానం చేయాలి అని ఆలోచిస్తూ ఏమన్నాడంటే, ప్రత్యాహ దేవ యజనం అన్నాడు. దగ్గరలో దేవ యజనం, పెద్ద యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. బ్రాహ్మణ బ్రహ్మవాదినః అన్నాడు. ఈ బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు బ్రహ్మవాదినః అంటే ఈ యొక్క వేదాల్ని చాలా బాగా తెలిసిన వాళ్ళు. ఎంతో మంచిగా యజ్ఞయాగాలు చేస్తున్నారు. సత్రం ఆంగీరసం నామ, ఆంగీరసం అనే ఒక సత్రాన్ని, ఒక యజ్ఞని చేస్తున్నారు. హియాస్తే స్వర్గకామయ, వాళ్ళు నా అంత గొప్ప భక్తులు కాదు. ఏమిటంటే వాళ్ళు స్వర్గకామయ, స్వర్గాన్ని చేరుకోవాలని, స్వర్గాన్ని ప్రాప్తించాలని ఆ ఒక్క కోరికతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. నన్ను ప్రసన్నించాలని యజ్ఞం చేయట్లేదు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఈ బ్రాహ్మణుల యొక్క భక్తి లేకపోవటం వల్ల నా యొక్క కృప వాళ్ళకి ఎట్లా దొరకదో, ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలో ఉండే ఆ భక్తి వల్ల నా కృపని ఎట్లా సాధించగలరు, అది ప్రపంచందరికీ చెప్పడానికి కృష్ణుడు పంపించాడు. మొట్టమొదటి బ్రాహ్మణుల దగ్గర పంపించాడు. కృష్ణుడు తెలుసు, ఈ బ్రాహ్మణులు నాకు ఇవ్వరు, ఎటువంటి భోజనం ఇవ్వరు, భిక్ష ఇవ్వరు అని తెలుసు. తెలిసిన కృష్ణుడు ఆ గ్వాలబాలు చెప్పాడు, ఆ మొట్టమొదటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళు అన్నాడు. తత్ర గత్వోదకం గోపాః యాచదస్మాద్ విసర్జితాః కీర్తయంతో భగవతః ఆర్యస్య మమ చావిదాం అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, మీరందరూ వెళ్ళండి, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి పొరపాటును కూడా నేను పంపించాను అని చెప్పొద్దు. మిమ్మల్ని నేను పంపించానని చెప్పొద్దు. ఏం చెప్పు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా బలరాముడు వచ్చాడు. ఆ భగవంతుడే స్వయంగా బలరాముడు వచ్చాడు, దగ్గరలో ఉన్నాడు. ఆ బలరాముడికి చాలా ఆకలిగా ఉంది, అందుకని మీరు ఆ బలరాముడికి కొంచెం భిక్ష ఇవ్వాలి అని కోరుకోండి. నా పేరు బలరాముడు పేరు చెప్పిన తర్వాత నా పేరు చెప్పండి అన్నాడు. బలరాముడు పేరు చెప్పిన తర్వాత నా పేరు చెప్పండి అని ఆ కృష్ణుడు ఈ మాట చెప్పి పంపించాడు. చాలా జాగ్రత్త, ఎందుకంటే బలరాముడు క్షత్రియుడు, వీళ్ళు బ్రాహ్మణులు తెలుసు, నేను కృష్ణుడు వైశ్యుడు అని తెలుసు. బ్రాహ్మణులు పెద్ద జాతికి వాళ్ళు కదా, మంచి జాతిలో పుట్టిన వాళ్ళు కదా. వాళ్ళు ఈ నేను వైశ్యుడిని అని అనుకోని మనసులో నా గురించి పట్టించుకోవచ్చు, పట్టించుకోపోవచ్చు. అయినా బలరాముడి గురించి వచ్చి పట్టించుకుంటారు, ఎందుకంటే బలరాముడు క్షత్రియుడు కదా, క్షత్రియుడి నుంచి చాలా దాన దక్షిణాలు వస్తాయి కదా. అందుకనే బలరాముడి పేరు చూస్తే బలరాముడికి ఇస్తారు, నువ్వు వెళ్ళి బలరాముడి పేరు చెప్పు ముందు, తర్వాత నా పేరు చెప్పు అని చెప్పారు. అప్పుడేమైంది, ఇతి ఆదిశత భగవత గత్వా యాచంత తేతత కృతాంజలి పుతా విప్రాన్ దండవత్ పతితా భువి అన్నాడు. కృతాంజలి పుతా విప్రాన్, వాళ్ళ వాళ్ళందరూ వెళ్లారు అక్కడికి. యజ్ఞయాగాలు జరుగుతున్నాయిగా, బ్రాహ్మణులు స్వాహా 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 అంటున్నారు. అక్కడికి వెళ్ళి చాలా దైన్య భావంతో వెళ్ళి ఇతి ఆదిష్టా భగవత గత్వా యాచంత తే తత కృతాంజలి, చాలా దైన్య భావంతో రెండు చేతులు జోడించి ఆ దగ్గరికి వెళ్ళి బోధివిక్షాందేహి అన్నారు. ఏ మాటలు వింటలా. తర్వాత ఏం చేశారు, దండవత్ పతితాభూహి, దండవత్ ప్రణామం చేశారు. అయినా ఆ బ్రాహ్మణులు వీళ్ళ మాట వెంటల్లా. అప్పుడు వీళ్ళే అన్నారు, ఏమన్నారు, గ్వాలబాలన్నారు, హే భూమిదేవా శృణుత అన్నారు. హే భూమిదేవా శృణుత అంటే బ్రాహ్మణులు ఎవరు, భూదేవతలు అంట, భూమిలో ఉండే దేవతలు. దేవతలు అయితే భూమికి వచ్చినా కూడా ఆ భూమిని స్పర్శించరు, వాళ్ళ భూమి మీద వాళ్ళు కాళ్ళు పెట్టరు. అయితే ఇది బ్రాహ్మణులు ఎవరంట, భూదేవత, భూమి మీద నడిచే దేవతలంట. అందుకని హే భూమి దేవత శృణుత, మీరు వినండి అన్నారు. ఇక్కడ పొరపాటు చేశారు, ఏది కృష్ణుడు చెప్పాడో చెప్పవద్దని అదే మాట చెప్పారు. ఏమిటి, కృష్ణుడు మమ్మల్ని ఇట్లా మాట్లాడని పంపించాడండి. ఏం చెప్పాడంట కృష్ణుడు మాకు, ప్రాప్తాం జానితా భద్రం ఓ గోపాన్నో రామచోదితం అన్నాడు. అంటే మీకు భద్రం ఓ, మీకు కళ్యాణం కాని, మీకు అంత మంచిది కావాలి, మేము వచ్చామని గుర్తించండి, కృష్ణుడు మీ దగ్గరికి పంపించాడు. ఏం చెప్పని పంపించాడు, బలరాముడికి ఆకలిగా ఉందని చెప్పని పంపించాడంట. కృష్ణుడు ముందరే చెప్పాడు, నా పేరు ముందు తీసుకోవద్దు, మీరు మొట్టమొదట బలరాముడి పేరు తీసుకున్న తర్వాత నా పేరు తీసుకుంటున్నాడు. అయ్యే వీళ్ళేం చేశారు, కృష్ణుడు మమ్మల్ని ఇట్లా చెప్పమని పంపించాడు అని చెప్పి. అప్పుడు ఏం చేద్దాం, వీళ్ళు బ్రాహ్మణులు ఏమి మాటలు మాట్లాడటలా, ఏ మాట్లాడకపోతే ఈ గ్వాలబాలను ఇంకా మాట్లాడటం మొదలుపెట్టారు. ఏం చేశారు, గాశ్చారయంతో అవిరూధవోదనం రామాచ్యుతో లక్షతో బుభుక్షుతో తయోర్ద్విజావోదనం వర్తితోర్యది శ్రద్ధాచయో యయాచత ధర్మవిత్తమా అన్నారు. ధర్మవిత్తమా, మీకు ధర్మం తెలిసిన వాళ్ళు, ధర్మాన్ని చాలా బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, బలరాముడికి చాలా ఆకలిగా ఉంది, కృష్ణుడు కూడా చాలా ఆకలిగా ఉంది, మాకు కూడా చాలా ఆకలిగా ఉంది, మీరు మాకు కొంచెం అన్నం భిక్షం పెట్టండి అంటే, బ్రాహ్మణులు అన్నారు, మీకు తెలుసా యజ్ఞయాగాలు జరుగుతున్నాయి, మేము భోజనం తీసుకున్న తర్వాతే అందరికీ భోజనం, ఫస్ట్ బ్రాహ్మణకు భోజనం, తర్వాత అందరికి భోజనం, యజ్ఞాలు ఇంకా సంపన్నం కాల, మేము తిన్న తర్వాతే మీకు ఇస్తాం. వాళ్ళు అన్నారు, ఇప్పుడు అట్ట కాదండి, శాస్త్రాలు చెప్పబడి ఉన్నది, ఆకలిగా ఎవరైతే ఉంటే దానికోసం ఏదో యజ్ఞయాగాల కోసం ఆకలిని ఆపకూడదు. ఎవరో ఆకలితో వచ్చారనుకోండి, వాళ్ళకి భోజనం పెట్టడం ధర్మం ఇది, మిగతావన్నీ తర్వాత. ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెట్టేసేయాలి, అది వేదాలు చెబుతాయి. వేదాల్లో అన్నస్య క్షుదితం ప్రాప్తం, ఎవరికోతే క్షుదితం, క్షుదితం అంటే ఎవరికోతే ఆకలి ఉందో వెంటనే మీరు అన్నం పెట్టేసేయాలి వాళ్ళకి, అన్నాన్ని దానంగా ఇవ్వాలి, భిక్షనివ్వాలి అని మీకు తెలుసు. ఎవరో కాదు, మీరు ఎటువంటి వాళ్ళు, మీరు బ్రాహ్మణులు, ధర్మవిత్తమా అన్నారు. ధర్మవిత్తమా అంటే ఏమిటి, ధర్మాన్ని తెలిసిన వాళ్ళు. మీరు గనక ఇప్పుడు మాకు భిక్ష గనక ఇవ్వకపోతే, మీరు కూడా ధర్మ విత్తమ. ఎటువంటి విత్తమ, ధర్మ విగత, ధర్మం లేకుండా, దేనివల్ల లేకుండా ఉండిపోయారు, తమహ తమ గుణం వల్ల. అంటే చూడండి, ధర్మ విత్తమ అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి, వి అనే శబ్దానికి అర్థం ఏంటి, విశేష రూపేణ తమహ, ఈ ధర్మాన్ని చాలా వైశిష్ట్యంగా చాలా చక్కగా తెలిసిన వాళ్ళని ధర్మవిత్తమ అన్నారు. అదే ఈ ధర్మవిత్తమ అనే పదానికి ఇంకొక అర్థం ఏమిటి, వి ధర్మ, ధర్మం లేకుండా ఉండిపోయారు. ఎందుకు, తమో గుణం వల్ల. ఇప్పుడు మీరు మనక వాళ్ళు కూడా బ్రాహ్మణులతో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. మీరు ధర్మవిత్తములు కాబట్టి మీరు మాకు భిక్ష ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమవుతారు? తమోగుణం వలన ధర్మాన్ని తెలియకుండా ఉండేవాళ్ళు దాకా అయిపోతారు. అదే కాకుండా మీరు ఎవరుగా ఎవరనుకుంటున్నారు, మీరు తయోర్ద్విజ ఓదం అర్థినయోర్యది, మీరు ద్విజులు అంటే బ్రాహ్మణులు, ద్విజ అంటే రెండు సార్లు జన్మెత్తిన వాడిని ద్విజ అన్నారు. జ అంటే జన్మ, ద్వి అంటే రెండు, రెండు సార్లు. బ్రాహ్మణులు ఒక జన్మ, తల్లి గర్భాన్ని నుంచి ఒక జన్మ. ఇంకోటి ఏమిటి, దీక్ష పుచ్చుకున్న తర్వాత ఆ యజ్ఞోపవీత సంస్కారం అయిన తర్వాత అప్పుడు ఇంకొక జన్మ, అది రెండో జన్మ. దీన్ని ద్విజ అన్నారు, బ్రాహ్మణుల్ని ద్విజ అన్నారు, క్షత్రులు కూడా ద్విజ, వైశ్యులు కూడా ద్విజ. మీరు గనక మాకు ఇవ్వకపోతే, మీ అన్నాన్ని భిక్షంతో ఇవ్వకపోతే, దానం ఇవ్వకపోతే, మీరు ఎటువంటి వాళ్ళు అవుతారంటే ద్విజ. అంటే ఏమిటి, తల్లి తండ్రి ఇద్దరి నుంచి జన్మించిన వాళ్ళు, అంటే కుక్కలు నక్కల్లాగా అవుతారు. ఈ కుక్కలు నక్కలు కూడా ఒక స్త్రీ పురుష సంభోగం వల్లనే కదా జన్మించింది. అట్లాగే మీరు కూడా ఇద్దరూ కలిసి సంభోగం చేస్తే ఎట్లా కుక్కలు నక్కలు జన్మిస్తాయో అట్లాంటి జన్మ కలిగిన వాళ్ళు. అదే కాకుండా ద్విజ అని పక్షులు కూడా ద్విజ అనే పేరు, ఎందుకంటే మొట్టమొదటిసారి కోడిగుడ్డు గుడ్డు ఒక పక్షి గుడ్డు ఇస్తాయి, అదొక జన్మ. ఆ గుడ్డు నుంచి బయటికి రావడం ఇంకో జన్మ అని కాని పక్షిని కూడా ద్విజ అంటారు. మీరు తెలుసుకోండి, మీరు అనుకోండి, మీరే ఊహించుకోండి ఎటువంటి ద్విజులు, ఎటువంటి ధర్మమిత్తములు మీకు మీకు తెలుస్తుంది. మీరు గనక మాకు భిక్ష గనక ఇస్తే మీరు నిజంగా ద్విజులవుతారు, నిజంగా ధర్మమిత్తములవుతారు. లేకపోతే మీరు కుక్కల నక్కల్లాగా ఎట్లా పురుష స్త్రీ సంభోగం వలన జన్మిస్తారో ఇద్దరు వలన, ద్వి అంటే ఇద్దరు వలన, జా జన్మ, కుక్కలు కూడా దొరుకుతాయి అటువంటి జన్మ, నక్కలు కూడా అవుతాయి, మీరు కూడా అటువంటి వాళ్లే. మీరు గనక మాకు భిక్ష ఇవ్వకపోతే ధర్మవిత్తములు, ఎటువంటి ధర్మవిత్తములు, ధర్మాన్ని తెలియకుండా తమో గుణంలో ఉండేవాళ్లు అటువంటి వాళ్ళు అవుతారు అని వాళ్ళు చెప్పారు, కొంచెం కోపంగా చెప్పారు. తర్వాత బ్రాహ్మణులు ఏది మాట్లాడట్ల, అందరూ స్వాహా స్వాహా అటు చూడకూడదు చోట్ల. ఇప్పుడు గ్వాలబాలు అన్నారు, మాకు తెలుసు మీరు అనుకుంటున్నా చిన్నపిల్లలు వచ్చేదో మాట్లాడుకుంటున్నా అనుకున్నా, మా చిన్నపిల్లలు కాదు, మాకు చాలా జ్ఞానం ఉన్నది. దీక్షాయా పశు సంస్థాయ, యజ్ఞయాగాల్లో ఏమిటంటే పశువుని సాక్రిఫైస్, పశువుని దాన్ని వధిస్తారు, సాక్రిఫైస్ చేస్తారు, అది అయిపోయినది. శౌత్రమానాశ్చ సమ్మత, శాస్త్రాల్లో ఏం చెప్పడుందంటే పశు బలి అయిన తర్వాత మీరు ఆ యజ్ఞయాగాలకి తయారు చేసిన పిండి వంటలన్నీ అందరికీ పంచేయటం అనేటి అన్నదానం ప్రారంభించవచ్చు. పశు బలి అవకముంపు చేయకూడదు. పశు బలి అయిన తర్వాత ఎటువంటి నియమాలు లేవు, అందరికీ ఎవరొస్తే వాళ్ళందరికీ అన్నదానాలు చేసేయచ్చండి. మీరు తిన్న తర్వాతే, బ్రాహ్మణులు తిన్న తర్వాతే ఇంకొకటి తినాలి అని అటువంటి నియమాలు లేవు. కేవలం శౌత్రమానాశ్చ సమ్మత సత్తమా, ఈ శౌత్రమాన అనే యజ్ఞంలోని ఈ రూలు, ఈ యొక్క నియమం పాటించకూడదు. మిగతా అన్ని యజ్ఞాల్లో యువత నియమం ఏమిటి, బలి అయిన తర్వాత అందరికీ అన్నదానాలు చేయొచ్చు, బ్రాహ్మణులు తినాలి, దాని తర్వాత ఇంకొకరు ఇవ్వాలని ఎటువంటి నియమం లేదు. అన్యత్ర దీక్షతాయాపి నానం అష్టం హి దుష్యతి అన్నారు. అంటే బాలబాలు చూస్తున్నారు, ఇప్పుడు ఆ బలిదానం అయిపోయింది, అందుకని అన్నదానం మీరు చేయొచ్చు, మీరు మాకు భిక్ష ఇవ్వండి అని మళ్లీ భవతి భిక్షాందేహి అన్నారు. ఇతీతే భగవత యచనం శృణ్వతోపి న శృంశుశ్రూషు అన్నారు. ఏమైంది, ఇంత విన్న తర్వాత కూడా ఈ బ్రాహ్మణులు విన్నట్లుగా ఆచరిస్తున్నారు, అన్ని విన్నారు, ఈ మాటలన్నీ విన్నారు, ఆయన ఎట్లా ప్రవర్తిస్తున్నారు, విననట్లుగా ప్రవర్తిస్తున్నారు. శుద్ధాసాభూరి కర్మాణో బాలిసా వృద్ధమానిన, ఏమనుకుంటున్నారు, వృద్ధమానిన. కుసుకదే గోస్వామి అంటారు, వాళ్ళు జ్ఞానవృద్ధులైన వయోవృద్ధుల్లాంటి వాళ్లే. వాళ్ళు వృద్ధులయ్యారు. నిజంగా వృద్ధుడు ఎవరు అంటే జ్ఞానవృద్ధుడు. ఎవరికోతే జ్ఞానం ఉంటుందో ఆకలితో ఉన్నవాడికి వెంటనే అన్నం పెట్టేయాలి. వీళ్ళు మానిన వయో జ్ఞానవృద్ధ మానిన, వాళ్ళు అనుకుంటున్నారు నేను జ్ఞానవృద్ధుడిని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు జ్ఞానవృద్ధులు కాదు, కేవలం వయోవృద్ధులు మాత్రమే అని ఇక్కడ ఏమన్నారంటే, కృద్ధస్య భూరి కర్మాణ, ఏదేదో వాళ్ళ కర్మాల్లో చాలా బిజీగా అయిపోయారు. ఇతీతే భగవత్యాచనం, భగవంతుని యొక్క మాటలు ఈ గ్వాలబాలు ద్వారా విన్న తర్వాత కూడా వినినా విననట్లుగా నటిస్తున్నారు. ఎందుకు అంటే క్షుద్రస్య భూరి కర్మాణ, వాళ్లకి క్షుద్రస్య ఏదో ఈ ప్రపంచంలోనో ఈ ఐహిక వస్తువులకి ఐహిక వస్తువులు పట్ల ఆసక్తి ఉండటం వలన వాళ్లకి భగవంతుని యొక్క కోరిక తీర్చలేకపోతున్నారు. వాళ్ళ యొక్క చిన్న చిన్న కోరికల కోసం భగవంతుడే స్వయంగా నాకు భౌతి విక్షాంతి అన్న వాళ్ళు దాని వెనుక వాళ్ళ అజ్ఞానం ఎటువంటిది అంటే, దేశకాల పృథగ్ద్రవ్యం మంత్రతంత్రోజితోగ్ని దేవతా యజమానాంశ్చ కర్తుర్ధర్మశ్చ యన్మయః. యన్మయః ఇవన్నీ ఏమిటి, దేశ కాల పృథగ్ద్రవ్య, ఇవన్నీ ద్రవ్యాలు. ఈ దేనితో యజ్ఞాలు చేస్తున్నారు, ఎవరికోతే యజ్ఞం చేస్తున్నారు, ఏ మంత్రాలతోతే యజ్ఞాన్ని చేస్తున్నారు, ఏ తంత్రాలతోతే యజ్ఞాలు చేస్తున్నారు, వాళ్ల బ్రాహ్మణ జన్మ, ఇవన్నీ యజ్ఞాల్లో ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క తంత్రం, మంత్రం, అన్ని ఆ దేవతలు, ఇవన్నీ ఏమిటి, ఆ కృష్ణుడి యొక్క స్వరూపాలు మాత్రమే. ఆ యొక్క సిద్ధాంతాన్ని మర్చిపోయారు. భగవతుల భగవంతుడు ఏమన్నాడు, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణావతం బ్రహ్మేవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈ బ్రాహ్మణులు ఉన్నారే, ఎన్నో యజ్ఞయాగాలు చేయటంలో చాలా నిపుణులు, చాలా ఎక్స్పర్ట్. అయినా ఇది గనక తెలియకపోతే, ఏ తెలియకపోతే, దేశ కాల ద్రవ్యం మంత్ర తంత్ర ద్విజో అగ్ని దేవత యజ్ఞ యజ్ఞమానస్థ కర్తు చేసేవాడు చేయించేవాడు, ధర్మ యజ్ఞ విధాన్ని ఎట్టా చేయాలి అనేది వేదాల్లో చెప్పబడింది, అవన్నీ ఏమిటి, తయన్మయ అంటే ఆ కృష్ణుడి యొక్క స్వరూపమే, ఆ కృష్ణుడి యొక్క శక్తియే. ఇది మరిచిపోయి తం బ్రహ్మ పరమం సాక్షాద్ భగవంతమదోక్షణం మనుష్య దృష్ట్యా దుష్ప్రజ్ఞ మర్త్యమానోహి మేరినే. మర్త్యాత్మనోహి మేరినే అన్నారు. మర్త్యాత్మన, మర్త్యాత్మన అంటే ఏంటి, వాళ్ల మనసు మొత్తంగా ఈ అజ్ఞానం వలన, మర్త్య అంటే అజ్ఞానం, అజ్ఞానం వలన వాళ్ళు గుర్తించలేకపోయారు. ఏం గుర్తించలేకపోయారు, సాక్షాత్ బ్రహ్మ పరమం, స్వయంగా భగవంతుడే చాలా దగ్గరలో ఉండి ఆకలి వేస్తుంది అని గ్వాలబాలను పంపించారే, అటువంటి భగవంతుడిని గుర్తించలేకపోయారు. ఎందుకు, అజ్ఞానం వలన. బ్రాహ్మణులే, వాళ్ళందరికీ యజ్ఞయాగాలు తెలుసు, మంచిగా చక్కగా చేస్తున్నారు, అన్ని యజ్ఞాలు చేస్తున్నారు, చేసిన అజ్ఞానం చూడండి, అజ్ఞానం వల్ల భగవంత మదోక్షజం, అదోక్షుడు భగవంతుడు ఆయన్ని గుర్తించలేకపోయాడు. ఇంద్రియాలకి అతీతుడైన భగవంతుని గుర్తించలేకపోయాడు. ఆ భగవంతుడిని ఏం చూశారు, మనుష్య దృష్ట్యా దుష్ప్రాజ్ఞ, దుష్ప్రాజ్ఞ దుష్టబుద్ధి వలన కృష్ణుండి సాధారణమైన మనుష్యుడిగా చూశారు వీళ్ళు, యజ్ఞయాగాలు చేస్తున్న బ్రాహ్మణులైన. దానివల్ల ఏమైందంటే, వీళ్ళు నా తే యద్ ఓమితి ప్రోచుర్ అంటే దానం చేసినప్పుడు ఓం అని చెప్పాలి, ఓం తత్సత్ అని చెప్పాలి. ఓం అంటే ఎస్ చేస్తున్నా, దానం చేస్తాను, ఉండండి, నేను ఆ నీళ్లు తీసుకొస్తాను, మీకు ఆ కలశలో నీళ్ళ అర్పణ చేసి దానం చేస్తాను. నా యద్ ఓమితి ప్రోచుర్, ఓం నేను మీకు దానం చేస్తాం అని కూడా చెప్పలా. నా నేతి చ పరాంతప, మీకు దానం చెయ్యను అని అని కూడా చెప్పలే, ఏం చెప్పలే, మాట్లాడకుండా కూర్చున్నారు. ఎవరో మీ దగ్గరికి వచ్చి భౌతి భిక్షాంతి, ఏ భౌతి భిక్షాంతి, అన్నం పెట్టండి ఆయన, ధర్మం చేయండి ధర్మం చేయండి అంటే ఏదో చెప్పాలి, చేస్తానని చెప్పాలి, లేకపోతే చెయ్యనని చెప్పాలి. చేస్తాను కూడా చెప్పకుండా, చేయను అని చెప్పకుండా ఏదో మౌనంగా ఉంటే ఏమైంది? ఈ గ్వాల వాళ్ళు చాలా కోపం వచ్చింది. గ్వాల వాళ్ళకి కోపం కాదు, పరీక్షిత్ మహారాజ్ సుఖదేవి గోస్వామి చెబుతుంటే పరీక్షిత్ మహారాజ్ చాలా కోపం వచ్చింది. కృష్ణుడికి ఆకలేస్తే ఈ బ్రాహ్మణులు దానం చేయలేదా, ఇవ్వలేదా, కృష్ణుడికి భోజనం పెట్టలేదా అని చాలా కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, వంత ఎర్రగా అయిపోయింది. సుఖదేవి గోస్వామి అంట, పరాంతప, హే సుఖదేవి, హే పరీక్షితుడు మహారాజు, నువ్వు గనక ఆ సమయంలో ఉండుంటేనా బ్రాహ్మణులైనా వాళ్ళు ధర్మవిత్తులైనా నువ్వు క్షత్రుడువైనా వాళ్ళని సంగతి తెలిసేవాడు నువ్వు, వాళ్ళ సంగతి చూసుకునేవాడు నువ్వు, అట్లా అట్లా చెప్పారు. పరాంతప, నువ్వు పరులని అంతం చేసే సామర్థ్యం కలిగిన వాడివి, మీరు క్షత్రులైనా వాళ్ళు బ్రాహ్మణులైనా కృష్ణుడికి అన్నదానం చేయలేదు, కృష్ణుడికి భోజనం పెట్టలేదు, భోగం పెట్టలేదు, నైవేద్యం పెట్టలేదు అని ఆ మాట మీరు గనక తెలిస్తే, అక్కడ గనక మీరుండుంటే ఈ బ్రాహ్మణుల యొక్క సంగతి తెలిసేసేవాడు నాయన నువ్వు అన్నాడు. గోపానిరాశా ప్రత్యయ నిరాశంతో ప్రత్యయ మళ్ళీ వచ్చారు. వచ్చి తతోచు కృష్ణరామయోహో కృష్ణుడికి రాముడికి అంటే రాముడు అంటే ఇక్కడ బలరాముడికి కృష్ణుడికి వాళ్ళు చెప్పారు ఈ సంగతి ఏంటో చెప్పారు. అక్కడికి వెళ్ళామండి, అక్కడ ఏ చూశారు, అని చెప్పలా, ఊ అని చెప్పలా, నా ఇవ్వనని చెప్పలేదు, ఏదో మమ్మల్ని అట్లా నుంచోబెట్టారు, మేము చాలా ఆశతో వెళ్ళాము, నిరాశగా వచ్చాము అన్నారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వాడు, ఏమన్నాడు, తదుపాకరణ్య భగవాన్. కృష్ణుడు దీని విన్నాడు, తెలుసు, ముందరే తెలుసు అక్కడికి వెళ్తే ఏం దొరికేది కాదని. అందుకని ప్రహస్య నవ్వుతూ అన్నాడు, ఏమన్నాడు, వ్యాజహార పునర్గోపాన్, మళ్ళీ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, దర్శయన్ లౌకికీం గతీం, మీరు మళ్ళీ మనం ప్రయత్నించామలే భిక్షాటానికి, దాని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు, లౌకికీం గతీం, ఇది ఒక రీతి, భిక్షాటనికి వెళ్లిన వాడికి నిరాశ చెందకూడదంట. ఎందుకు, ఈ లౌకికీం గతిం, ఒకళ్ళకి వెళ్తి ఒకరి దగ్గరికి వెళ్ళి ఎవరు భిక్షాంతి అన్నాం అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళన్నాం, జన్మాష్టమి వస్తుంది, టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం కొంచెం దానం ఇవ్వండి అన్నారు, కొంతమంది అంటారు పూ అంటారు, ఇంకొంత అంటారు తర్వాత రా అంటారు, ఏదోదో అంటుంటారు. దానికోసం మనం నిరాశ పడకూడదు, ఎవరో మనకి దానం ఇవ్వలేదు అని నిరాశ పడకూడదు. లౌకికీం గతిం అంటే ఈ భిక్షయాటంలో ఇది స్వాభావికంగా జరిగేది. మీరు ఏదో అమ్ముకున్నారు అనుకోండి, అమ్ముకుంటే మీరు అమ్మిన వస్తువుకి తగ్గ ధరం మనకు తరగటం, అది రీతి. భిక్షాటంలో కంపల్సరీగా ఇవ్వాలి అని ఎటువంటి రూలు లేదు. మనం అదే ఆ భిక్షాటం చేస్తున్నప్పుడు భౌతిక భిక్షాంతి అంటాం, ఎవరో ఒకళ్ళు ఇస్తారు, ఒకళ్ళు ఎవరు, ఒకళ్ళు వినరు కూడా వినరు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దానికోసం నిరాశ పడక్కర్లా. ఇప్పుడు మాంజ్ఞాపయత్యాపత్నిభ్య, నాకు తెలుసు ఈ బ్రాహ్మణులకి పత్నులు ఉన్నారే, బ్రాహ్మణ పత్ని, బ్రాహ్మణు యొక్క భార్యలు ఉన్నారే, వాళ్ళు సంకర్షణమాగత దర్శయంతి కామం మన్నం వహ స్నిగ్ధామయీ ఉషితాధియా, వాళ్ల గురించి నేను చాలా విన్నా. ఏం విన్నానంటే ఈ బ్రాహ్మణుల యొక్క పత్నులు చాలా నా పట్ల వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నది. ఎంత ప్రేమ ఉన్నదంటే ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటారు. స్నిగ్ధామై ఉషితాదియా, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా, మయ్యావేశ మనోయోమ నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయాపరయోపాస్తే మయ్యేవ మనాదస్త్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యతి మయ్యేవ, అటువంటి పరిస్థితులు ఉన్నారు వీళ్ళు. నా గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు, అటువంటి ద్విజపత్నులు మీరు వెళ్ళండి అన్నారు. అంటే కృష్ణుడు బాలబల్లి అన్నారు, ఇప్పుడు అక్కడికి వెళితే వాళ్ళు మనకి ఇస్తారో ఇవ్వరో, ఎందుకంటే ఆ బ్రాహ్మణుల యొక్క పత్నులు కదా, ఆ బ్రాహ్మణులు ఇవ్వకపోతే, భర్త అనుమతి ఇవ్వకపోతే భార్య మాకు ఎట్లా దానం ఇస్తుందంటే, దాని గురించి నువ్వు మీరందరూ బాధపడక్కర్లేదు, వాళ్ళకి భర్త ఉన్నా వాస్తవికంగా హృదయంలో నన్ను భర్తగా భావించి నన్ను స్వీకరించారు, అందుకని మై ఉషితాదియా, అందుకని వెళ్ళండి, విను ద్విజపత్నుల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళినప్పుడు ఒక ఈ మాట జాగ్రత్తగా ఒత్తు పెట్టుకుని ఏం చెప్పాలంటే, గత్వా పత్నిశాలాయాం. పత్నిశాలాయాం అంటే అక్కడ ద్విజులు బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు, స్వాహా స్వాహ అని చేస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం దూరంలో పాకశాల ఉంది, అంటే కామన్ ప్లేస్, ఎక్కడైతే యజ్ఞ యాగాల కోసం వంట చేసి అక్కడందరూ బ్రాహ్మణ పత్లు ఉన్నారు. అక్కడ బ్రాహ్మణ భార్యలందరూ, ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలందరూ అక్కడ వంట చేస్తున్నారు. ఎన్నెన్నో మంచి మంచి పిండి వంటలు చేశారు. అది దాన్ని ఏమన్నా అంటే అదేమన్నా గత్వా పత్నిశాలాయాం అన్నారు. అక్కడ పత్నిశాలాయం అంటే ఎప్పుడైతే యజ్ఞం జరుగుతాయో, ఇప్పుడు యజ్ఞలో స్త్రీలు వాళ్ళు అక్కడ యజ్ఞం చేసిన ఆ సమయంలో అక్కడ ఉండకూడదు. అయినా ఇంకొకటి ఏమిటంటే, ఆ యజ్ఞని ప్రారంభం చేయాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలంటే అక్కడ ఆ యజ్ఞ కోసం ఆ నిప్పు ఉన్నదే ఎవరు తేవాలి, ఒక సౌభాగ్యవతి అయిన ఒక స్త్రీ, పతివ్రత అయిన స్త్రీ ఆ నిప్పుని తెచ్చి ఆ బ్రాహ్మణుల దగ్గర పెట్టాలంట. అది పెట్టినప్పుడు ఆ తల వంచుతుంది కదా, ఆ తలలో ఉంది ఆ సీమంతం ఉన్నది, అక్కడి నుంచి ఒక అమృతం కారుతుందంట. ఆ అమృతం వలన దేవతలు అక్కడ ప్రకటిస్తారంట. చూడండి, మన వైదిక సాంప్రదాయంలో ఏమనుకుంటామంటే, స్త్రీలకి ఎక్కువ మనం స్థానం ఇవ్వలేదు, ఏదో గౌరవం ఇవ్వలేదు వైదిక సాంప్రదాయంలో, వాళ్ళని ఏదో సెకండరీ సిటిజన్స్ గా చూస్తారు, అక్కడ రానివ్వటం ఇక్కడ రానివ్వటం ఇవన్నీ చాదస్తాలు చేసి బ్రాహ్మణుల్ని ఈ స్త్రీ జాతిని అవహేళన చేశారు, కిందగా చూశారు, తక్కువ చూపు చూశారు, తక్కువగా స్థానం ఇచ్చారు అనుకుంటారు. అది కాదు, ఎవరికి వాళ్ళ కర్తవ్యం ఉంటుంది. ఒక సౌభాగ్యవతి స్త్రీ, పతివ్రత స్త్రీ ఆ నిప్పుని ఆ వంటగది నుంచి తీసుకొని గనక రాకపోతే అక్కడ యజ్ఞ ప్రారంభం చేయడానికి అధికారం లేదంట. అది అంత గొప్పదనం. అది పూర్ణాహుతి అయిన తర్వాత మొట్టమొదటిగా ప్రసాదం ఎవరికి ఇవ్వాలి, ఏ స్త్రీ అయితే ఆ నిప్పుని తెచ్చిందో వంటగది నుంచి యజ్ఞయాగాల కోసం ఆమెకి ఇవ్వాలంట. అది చూడండి, అది చాలా దీన్ని ఎంతో విజ్ఞానం ఉన్నది. అది ఇంకో వేరే సబ్జెక్ట్ కానీ, గత్వా పత్నిశాలాయం అక్కడ వెళ్ళి దృష్ట్వాసినాతు అలంకృత, అక్కడ చూస్తుంటారు మీరు చాలా చక్కగా అలంకృత, చక్కగా వాళ్ళందరూ అలంకారంతో చేసుకుని ఉంటారు. నత్వా ద్విజ స్త్రీభిర్గోప్య పరిశుత్యా ఇదం అభ్రువన్, గోప బాలకులందరూ వెళ్ళక్కడికి ఇట్లా చవటం మొదలుపెట్టారు. ఏం చెప్పారు, కృష్ణుడు ఒక మాట చెప్పాడు వెళ్లేబోయే ముందు, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళి మీరు ఇంత మాత్రమే చెప్పండి, ఏం చెప్పండి, కృష్ణుడు బలరాముడు ఇక్కడ చాలా దగ్గరలోనే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చారు అన్నారు, ఈ గ్రామానికి దగ్గరకు వచ్చారు అని చెప్పండి అంతే. పొరపాటును కూడా నాకు ఆకలి వేసింది అని పొరపాటును కూడా చెప్పద్దు, ఎందుకంటే వాళ్లకి కనుక తెలిసిందనుకో నాకు ఆకలి వేసింది, కృష్ణుడు ఆకలితో ఉన్నాడు అంటే దుఃఖంలో ఉన్నాడు అని ఒక మాట వాళ్ళకి తెలియంగానే వాళ్ళు ఆ నా దుఃఖాన్ని సహించలేక మూర్చితులైపోతారు. దానివల్ల ఏముంటుందంటే మనకేమి దొరకదు. అందుకని అంత ప్రేమ, నేనంటే అంత ప్రేమ, నాకు ఆకలిగా ఉన్నది అని ఆ దాన్ని స్మరించి మూర్చిపడిపోతారు ఆ ప్రేమతో. అందుకని పొరపాటును కూడా నాకు ఆకలిగా ఉన్నది అని ఈ మాట చెప్పద్దు, నేను వచ్చానంత మాత్రమే చెప్పు. వెళ్ళారు. నత్వా ద్విజ స్త్రీ గోప్య, వాళ్ళందరూ వచ్చి దండం పెట్టారు. ఎవరు ఈ గోపులందరూ వాళ్ళందరూ వచ్చి దండం పెట్టి పరిశుత్యాయమ్రువన్ ఇట్లా మాట్లాడటం అని పెట్టారు. ఏం మాట్లాడారంట, నమో వై విప్రపత్తిభ్యో విప్రపత్తిభ్యో నమః నమః అన్నారు. దండం స్వీకరించండి, నిబోధవచాంసిన మేము మీకోసం ఏదో చెప్తాను వచ్చాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే భయం వేసింది. ఇక్కడ కింద సారి వెళ్ళాం కదా వీళ్ళకి, వీళ్ళ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ చెప్పినా వాళ్ళు వినినా విన్నట్టున్నారు, మా మాట విన్నారో వినపోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా నేను చెప్తాను, మీ ఏది చెబుతున్నానో జాగ్రత్తగా వినండి. ఇతి వేదురే చరత కృష్ణే నాసితావ్యయం వైహం. ఇక్కడ చాలా కృష్ణుడు అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడ మీ గ్రామానికి దగ్గరికి వచ్చాడు అని చెప్పంగానే ఏమైందంటే, అందరూ ద్విజపత్లు అందరూ కృష్ణుడు పేరు వినంగానే ఆ ప్రేమతో ముడిచిపడిపోయారు. గ్వాలబాలందరూ ఏమనుకున్నారు, ఏమిటిది అక్కడ కృష్ణుడు చెప్పి పంపించాడు, నాకు ఆకలి వేసింది అని పొరపాటు కూడా చెప్పొద్దు, నా పేరు మాత్రం చెప్పు, వీళ్ళలో ఇంత ప్రేమ ఉన్నదా కృష్ణుడి కోసం, పేరు వినంగానే కృష్ణుడు నామస్మరణ అవ్వంగానే ఆ ప్రేమలో మూర్చిపడిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి? ఆ గ్వాలబాలు వాళ్లతో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నా ఒక బాలబాలు అంట, అరే కృష్ణుడికి ఆకలి వేస్తుంది, వీళ్ళు గనక ఈ అన్నం ఇవ్వకపోతే ఏమవుతుందో, మా ఆకలికి ఏమవుతుంది, ఆయనకి ఆకలి అవుతుంది అన్నారు. కృష్ణుడికి ఆకలి వేసింది ఆ మాట వినంగానే ఈ ద్విజపత్లు అందరూ ఉన్నట్టుండి వేశారు. అంటే కృష్ణుడు ఫార్ములా కూడా ఫెయిల్ అయిపోయింది అక్కడ. కృష్ణుడు ఏమనుకున్నాడు, నా పేరు నాకు కష్టంగా ఉన్నది అని అనుకోని ముడిచిపడిపోతారు అనుకున్నారు, కానీ ఇక్కడ ఏమైంది ఏమైంది, పేరు వినంగానే ముడిచిపడిపోయారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయింది. ఆ కృష్ణుడికి ఆకలిగా ఉన్నది అని ఒక గోలబడి అనంగానే ఉన్నట్టు అందరు లేచారు. ఆ ద్విజపత్ని అందరు లేచిని సుత్వాచ్యుతం ఉపాయాంతం నిత్యం తద్దర్శనోత్సుక, నిత్యం తద్దర్శనోత్సుక. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ కృష్ణుడి దర్శనం ఎప్పుడు కలుగుతుంది, అప్పుడు కలుగుతుంది, ఇప్పుడు కలుగుతుంది, హృదయ హృదయంలోనే దర్శనోత్సుక. తత్కథాక్షిప్త మనసో, తత్కథాక్షిప్త మనసో, వాళ్ళ మనసు ఎట్లా ఉందంటే కృష్ణుడి కథ వలన ఆక్షిప్త. కృష్ణుడు కృష్ణ కథలో ఎంత అద్భుతమైన రహస్యం ఉందంటే, వాళ్ళ మనసు ఆ కృష్ణుడి యొక్క గుణగాథలో ప్రవిష్టమై ఉంది. చిన్నప్పటి నుంచి కృష్ణుడి గురించి విన్నారే కానీ కృష్ణుని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి. ఇది భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటేనే ప్రేమ వెలుస్తుంది అని ఎక్కడ రాయలేదు. కృష్ణుడి గురించి విన్నటంతో మన ప్రేమ వెలుస్తుంది. దీనికి అద్భుతమైన రెండు ఉదాహరణలు, ఒకటి ఈ ద్విజపత్నులు కృష్ణ కథ శ్రవణం చేస్తూ చేస్తూ కృష్ణుడి పట్ల ప్రేమ పెరిగింది, ప్రేమ కలిగింది. ఇంకొక ఉదాహరణ ఏమిటి, రుక్మిణీదేవి కృష్ణుడి గురించి వింటూ వింటూ కృష్ణుడు దర్శనం చేసుకో, ఎప్పుడు చూడలా, చూడకుండానే ఆ కృష్ణుడు అంటే ప్రేమ. ఈ ద్విజపత్లు ఏం చేసేవాళ్ళు అంటే, పిల్లలతో చిన్నప్పటి నుంచే, పెళ్ళి ఒక మునుపు నుంచే, పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడు కృష్ణుడి నుంచి విన్నవాళ్ళు. తెల్లవారుతో అన్ని పనులు చేసుకున్న తర్వాత వాళ్ళ భర్తలందరూ ఏదేదో పనికి వెళ్ళిపోయినప్పుడు, ఆ కూరగాయలు అమ్మేవాళ్ళు, ఏదో సుపారీ అమ్మేవాళ్ళు, అది పాలమ్మేవాళ్ళు, వాళ్ళందరూ ఆ గోపికలు వీళ్ళందరూ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇంటికి వెనక ద్వారం ఉంటుంది, అక్కడ పిలిచేవాళ్ళు. ముందు ద్వారం కాదు, వెనక రా అన్నాం. వెనక రాగానే అక్కడ కూర్చొని వాళ్ళందరూ గోపికలు అడిగేవాళ్ళంటే, ఏ కూరగాయలు కావాలి, ఇప్పుడు మీకు ఏది కావాలంటే అవన్నీ పక్కన పెట్టలే, అన్ని కొనుక్కుంటా, ఆ కృష్ణుడు ఏం చేశాడో చెప్పు అంటే ఆ కృష్ణ కథ. అప్పుడు రోజు లైవ్ టెలికాస్ట్, లైవ్ కామెంటరీ, అక్కడ కృష్ణుడు ఏం చేశాడో గోకుల్లో, కృష్ణుడు ఏం చేశాడో నందగ్రామంలో, అవన్నీ వీళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళు. అంటే కృష్ణుడు గురించి విని 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 కృష్ణ తత్కథాక్షిప్త మనసో బభూర్జాత సంభ్రమాః, జాత సంభ్రమాః. వాళ్ళు ముడిచిపడిపోయినారు కదా, ఉన్నట్టుండి ఒకళ్ళకి ఒకళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళ మనసును కూడా తిట్టుకుంటున్నారు. ఏమిటి బుడిచిపడిపోవటం ఏమిటి, అక్కడ కృష్ణుడు ఆకలిస్తుంటే మనం ఇక్కడ ఉంటాం ఏమిటి, మనసు కూడా ఒకళ్ళకి మనసును కూడా తిట్టుతున్నారు, స్వయంగా ఆమెకి తిట్టుకుంటుంది, ఇంకోటి కూడా తిట్టుకుంటున్నారు. ఏమిటిది కృష్ణుడు ఆకలిగా ఉంటాం మనం ఎక్కడ ఉంటాం ఏమిటి, సంభ్రమాహ సంభ్రమడుతూ చతుర్విధం బహుగుణాన్ అన్నమాదాయ భాజనై అన్నారు. చతుర్విధం బహుగుణాన్, చతుర్విధం అంటే నాలుగు ప్రకార భోజనాలు ఉన్నాయంట, తినే పదార్థాలు. ఏమిటి? కొన్ని నవిలి తినేది, కొన్ని మనం దాని నాలుగుతో అది దాన్ని ఏమంటారు లిక్కింగ్ చప్పరించుకొని తినేది, అట్లా నాలుగు పదార్థాలున్నాయి. చతుర్విధాం అన్నమాదాయ భాజనై, అన్ని రకాల అన్నాల్ని తీసుకొని అవిశ్రుత ప్రియం సర్వాహ అందరూ ఏం చేశారు, సముద్రం ఇవ నిమగ్న. ఎట్లాగోతే నదులు సముద్రాన్ని కలవటానికి ఆతుర భావంతో ఎట్లా చాలా వేగంగా ప్రవాహిస్తుంటుందో అట్లాగే చాలా ఆతుర భావంతో వీళ్ళందరూ ద్విజపత్నులు ఆ కృష్ణుణ్ణి కలవాలని ఒక తీవ్రభావంతో పరిగెత్తుకుంటూ వెళ్లారు. కృష్ణుని కలవాలి, కృష్ణుని కలవాలని అన్ని అన్ని భోగుణాన్ అన్నాన్ని తీసుకుని వెళ్లారు. వెళ్ళి అక్కడ ఇక్కడ వర్ణించబడింది, నిషిద్యమానాయ పతిభిర్ వాళ్ల భర్తలు ఆపడానికి ప్రయత్నించారు, ఆపలేకపోయారు. భ్రాతృభి అంటే ఆనందమ్ములు, వాళ్ళు కూడా ఆపడానికి ప్రయత్నించారు. బంధువి బంధువులు కూడా ఆపడానికి ప్రయత్నించారు, ఆపలేకపోయారు. సుతై పుత్రులు కూడా ఆపడానికి ప్రయత్నించారు. భగవత్యుత్తమ శ్లోకే దీర్ఘశ్రుతాశయా, భగవత్ ఉత్తమ శ్లోకే దీర్ఘశ్రుత అన్నారు. ఎంతో కాలం నుంచి భగవంతుడు గురించి ఎంత విన్నారు విన్నారు కాబట్టి దీర్ఘశ్రుత ధృతాశయా ఎవ్వరు వాళ్ళని ఆపలేకపోయారు. కృష్ణుడితో ఆ ప్రేమ ఎంత ఉందంటే వీళ్ళందరూ ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళని ఆపలేకపోయారు. యమునోపవనే శోకే నవపల్లవ మండితే, కృష్ణుని కలవడానికి ఆ కృష్ణుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళారు. కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ వనం ఉన్నది, ఏమిటి అశోక వనం ఉందంట. ఆ అశోక వనంలో అక్కడ ఏమిటి విచరితుమృతం గోపై, మిగతా గోప బాలతో కొంతమంది వచ్చారు ఇక్కడికి, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సాగ్రజం దర్శుతు, సాగ్రజం అంటే బలరాముడితో పాటు అట తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆకలేసింది అనుకోండి, ఒక చోట కూర్చోలేము, అటు ఇటు తిరగాల్సి వస్తుంది. మనకు కూడా అనుభవమే, ఆకలిచ్చింది అనుకోండి ఏం చేస్తాం, అక్కడి నుంచి అక్కడ తిరుగుతాం, మళ్ళీ వస్తాం, అటు వస్తూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారంటే అది వంటగదికి వస్తారు, మళ్ళీ బయటికి వెళ్తారు, వస్తారు బయటికి వెళ్తారు. ఆకలిస్తుందా అని అమ్మ అడిగింది అనుకోండి ఏం చెప్తారా, ఏం లేదు అంటాడు, ఏం లేదు ఆకలిస్తా, అందుకనే వస్తూ పోతూ ఉంటాడు, ఓ చోటు కూర్చొని ఉన్నాడు. అట్లా కృష్ణుడు విరచితం అట తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు ఆకలి ఉంది అందరికీ బలరావుడితో పాటు. అక్కడ నవపల్లవ మండితే అంటే అక్కడ కొత్త కొత్త ఆకులతో ఉన్న అశోక వృక్షాలు యొక్క ఆ రెండు ఆకుల మధ్యలో ఆ రంధ్రం ఉందే, అక్కడి నుంచి కృష్ణుణ్ణి దర్శనం చేసుకున్నాం. మొట్టమొదటిసారి దర్శనం అయింది వాళ్ళందరికీ. ఎట్ట చూశారు కృష్ణుణ్ణంటే ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు సుఖదేవ గోస్వామి. శ్యామం హిరణ్య పరిధీం వనమాల్య భార ధాతు ప్రవాళ నటవేషమన్ అనవర్తదాంశే విన్యస్తహస్తం ఇతరేణ ధుమామృతమాబ్జం కర్ణోపపాలక కపోలముఖాబ్జహాసం. ఈ శ్లోకంలో శ్యామం హిరణ్య పరిధీం అన్నారు. కృష్ణుడు చూసి అట్ట చూశారంటే శ్యామ రంగులో ఉన్నాడంట. మొత్తం కృష్ణుడి యొక్క మొత్తం స్వరూపం కనిపించలా, ఏదో ఆకుల మధ్యలో ఆ కృష్ణుడు అట్లా అట్లా తిరుగుతూ ఉంటే గోపాల మధ్యలో బలరాముడితో దూరం నుంచి చూశారు. శం హిరణ్య పరిధీం, హిరణ్య పరిధీం అంటే హిరణ్య రంగులో ఉన్న స్వర్ణ రంగులో ఉన్న పరిధీం వస్త్రాన్ని ధరించాడు కృష్ణుడు. వనమాల్య భార వనమాలను ధరించాడు కృష్ణుడు. వనమాల్య భారాదాతో ప్రవాళ నట వేషం అనవర్తనాంశే. ఇప్పుడు ఒక నటుడు ఎట్లా డ్రెస్సింగ్ చేసుకుంటాడు, ఎట్లా ఆభరణాన్ని ధరిస్తాడో అట్లా కృష్ణుడు తిరుగుతూ 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 ఒక గ్వాలబాలుడి యొక్క భుజాల మీద ఆయన ఒక చేయి పెట్టి ఆయన భుజాల పెట్టి ఇంకొక చేతిలో ఏం చేసుకున్నాడు కృష్ణుడు, దునామమాబ్జం. ఆబ్జం అంటే ఒక కమల పుష్పాన్ని కర్ణోపలాక ఒక కమల పుష్పాన్ని తీసుకొని అట్లా గిరగిరా తిప్పుతున్నాడు. ఆయన కర్ణ అంటే చెవులే ఉందంట, ఒక అద్భుతమైన పుష్పం ఉన్నది. కపోల ముఖాబ్జహాసం, కపోల ముఖాబ్జహాసం, ఆయన ముఖారవిందంలో ఒక అద్భుతమైన హాసం నవ్వుతున్నాడు, కృష్ణుడు నవ్వుతున్నాడు. ఈ దృశ్యాన్ని వీళ్ళందరూ చూశారు. బ్రాహ్మణ భార్యలందరూ ఈ కృష్ణుడి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని చూశారు. కృష్ణుడికి తెలుసు, నన్ను చూస్తున్నారని వీళ్ళకి తెలుసు, కృష్ణుడు తెలుసు. ఆ కృష్ణుడు ఈ గ్వాలబాలుడు భుజం మీద ఆయన భుజాలు పెట్టి, ఆయన చేయి పెట్టి, ఒక చేతిలో ఈ కమల పుష్పాన్ని అట్లా గిరగిరా ఎందుకు తిప్పుతున్నాడు అంటే, శీల విశ్వనాథ కృపాలు వారు చెబుతారు, ఆ కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ అన్నాడంట. ఏమన్నాడు, మీరందరూ వచ్చారు నా శరణ వేడుకోవడానికి వచ్చారు, నాకు తెలుసు మీరందరిలో మనసులో నా పట్ల ఏమున్నది, మాధుర్య భక్తి ఉన్నది, నన్ను ఒక పతిగా ఒక భర్తగా స్వీకరించుకొని మీరందరూ నా శరణ వేడుకోవడానికి వచ్చారు, నా మనసులో కూడా మీ భుజాల మీద చెయ్యబెట్టాలని కోరిక ఉన్నది, మీలో ఉండే ఆ ప్రేమను చూసి నాకు ఏమనిపిస్తుందంటే నా హృదయం ఇట్లా గిరగిరా తిరిగిపోతుంది అట్ట, ఈ కమల పుష్పంలాగా తిరిగిపోతుంది. నాకు అది కూడా తెలుసు, మీ హృదయంలో కూడా నన్ను చేరుకోవాలి, నన్ను ప్రేమించాలి అని, నన్ను దర్శనం చేసుకోవాలని ఆ లాలస మీ హృదయంలో ఈ కమల పుష్పంలాగా తిరిగిరా తిరిగిపోతుంది అని ఈ యొక్క సందేశాన్ని కృష్ణుడు ఇట్లా ఆ రూపంలో ఇచ్చాడు. ఆ ఒక నటుడిగా ఈ యొక్క భావాన్ని ఆ గోపికలు కాదు వీళ్ళు, నిజపత్నుల యొక్క హృదయంలో ఉండే ప్రేమని ఇట్లా రెసిప్రొకేట్ చేశాడు కృష్ణుడు. తర్వాత సుఖదేవ గోస్వామి చెబుతారు, ప్రాయశ్రుత్వా పరియంబమోద కర్ణపూరై యస్మిన్ నిమగ్న మనసాతమతాక్షిరంధ్రే. కృష్ణుడు అంట చూడంగానే ఎవరోతే వీళ్ళ ద్విజపత్నులందరూ బ్రాహ్మణ భార్యలందరూ ప్రాయాశ్రుత ప్రియతమోదయత కర్ణపూర్ణై, చెవులు నిండేంత మటుకు కృష్ణుడు గురించి ఎంతో ఎంతో విన్నారు కదా, ఎంతో సమయం నుంచి విన్నారు కదా, విని కృష్ణుడినే వాళ్ళ యొక్క జీవితానికి భర్తగా స్వీకరించుకున్నవారు ఏం చేశారు, యస్మిన్ నిమగ్న మనస, వాళ్ళ మనసు కృష్ణుడిలో నిండిపోయిందంట. అంటే మీరు కృష్ణుడు గురించి ఎంత వింటారో మనసులో కూడా కృష్ణతత్వం అంత నిండిపోతుంది, ఆ కృష్ణుడి యొక్క స్వరూపం అంత నిండిపోతుంది మనసులో. వీళ్ళందరూ కృష్ణుడు ఆ మనసును నింపుకున్నారు. వాళ్ళు ఏం చేశారండి కృష్ణుడు, తమ్మతాక్షిరంధ్రై అథాక్షిరంధ్రై అక్షిరంధ్రై అంటే ఈ కళ్ళు ఒక రంధ్రాలు లాంటివి, ఆ రంధ్రంతో ఏం చేశారు, అంత ప్రవీశ సుచిరం పరిరభ్యతాపం అన్నారు. అంత ప్రవిశ్య ఆ కృష్ణుణ్ణి ఆ కళ్ళరంధ్రాల నుంచి లోపలికి తీసుకువెళ్ళిపోయారంట. అంటే చూడండి ఎంత చక్కగా వర్ణిస్తున్నా సుఖదేవ గోస్వామి, అంటే దర్శనం ఎట్లా చేసుకోవాలి కృష్ణుణ్ణి దాని గురించి చెబుతున్నాడు. కృష్ణుని చూసినప్పుడు ఏం చేయాలంటే మన కళ్ళరంధ్రాల నుంచి కృష్ణుణ్ణి మన హృదయాల్లో దింపుకోవాలంట. అంత ప్రవిశ్య సుచిరాం పరిరభ్యతాపం, సుచిరాం ఎల్లప్పటి నుంచో కృష్ణుని ప్రేమించారు కదా, దర్శనం కాలేదు కదా కృష్ణుడికి, కృష్ణుడు దర్శనం అవ్వలేదు కదా, అందుకని హృదయంలో ఏం కలిగింది, తాపం, విరహ తాప కలిగి ఉన్నారు. ఎంతో కాలం నుంచి ఆ కృష్ణ విరహతాపాన్ని హృదయంలో ఉంచుకున్నాకు ఈ ద్విజపత్నులు ఏం చేశారంటే పరిరభ్యతాపం ఆ కృష్ణుని హృదయాల్లో దించుకొని ఆ హృదయంలోనే ఒక మంచి ఒక మంచం తయారు చేసి దాని మీద ఎన్నో పుష్పాలు వేసి ఆ కృష్ణుణ్ణి ఆలింగించుకున్నారంట. అప్పుడు వాళ్ళకి ఏం జరిగిందంటే హృదయ తాపం తగ్గింది. ప్రాజ్ఞామ్యతాభిమతయో విచూరు నరేంద్ర, హే నరేంద్ర, హే పరీక్షిత్ మహారాజు, ఎట్లాగోతే పెద్ద పెద్ద యోగులు వాళ్ళు ఎంతో తపస్సు చేసిన వాళ్ళకి శాంతి కలగదు, ఎప్పుడైతే వాళ్ళు అహంకారాన్ని త్యాగం చేస్తారో అప్పుడు వాళ్ళకి శాంతి కలుగుతుంది. ఎట్లాగైతే యోగులకి అహంకారాన్ని త్యాగం చేసినందున శాంతి కలిగిందో అట్లాగే ఈ యొక్క ద్విజపత్తులకి ఆ కృష్ణుణ్ణి ఆ అక్షిరంధ్రాల నుంచి హృదయంలో దింపుకొని ఆ హృదయంలోనే ఒక మంచి శయాసనాన్ని చేసి అక్కడ పూలు వేసి ఆ కృష్ణుణ్ణి మనసులోనే ఆలింగించుకున్నప్పుడు వాళ్ళకి ఏం కలిగిందంటే ఒక రకమైన శాంతి కలిగింది, ఒక రకమైన అద్భుతమైన శాంతి కలిగింది అని ఆ ఒక్క విరహతాపం తగ్గింది అని చెప్పారు. తాస్తత త్యక్త సర్వాశ ప్రాప్తాత్మదిరిక్షయ విజ్ఞాయాకిలా దృగ్దృష్ట ప్రాహ ప్రహసితాననః. కృష్ణుని చూశారు, వీళ్ళందరినీ చూసి ఏమన్నాడు, నవ్వుతూ చిరునవ్వుతో ఇట్లా సంబోధించారు. స్వాగతం ఓ మహాభాగ ఆస్యాత్మా అస్యతాం కరవామః కిం యం నో దిదిక్షస్య ప్రాప్త ఉపపన్నం ఇదం హివ. ఏ శ్లోకంతో అయితే గోపికల్ని కృష్ణుడు స్వాగతం పలికాడో అదే శ్లోకంలో అదే శ్లోకం ఇక్కడ కూడా కృష్ణుడు ద్విజపత్తులు చెప్పాడు. ఆ ద్విజపత్తులు రాగానే ఏమన్నాడు, స్వాగతం ఓ మహాభాగ. ఓహో, మీరు చాలా భాగ్యవంతులు, ఎందుకంటే ద్విజపత్నులు కదా, అంటే బ్రాహ్మణ స్త్రీ అంటే చాలా శక్తివంతురాలు. బ్రాహ్మణుడి కంటే ఆ బ్రాహ్మణు యొక్క పత్నులు వాళ్ళ భార్యలు ఉంటారే స్త్రీలు, బ్రాహ్మణ స్త్రీ చాలా పవర్ఫుల్ వాళ్ళు. అందుకని వాళ్ళకి ఎవరన్నా అపమానం చేస్తే మన మొత్తం జీవితం నాశనమైనట్టే, అంత పవర్ఫుల్ వాళ్ళు. అందుకని కృష్ణుడు అంటాడు, స్వాగతం ఓ మహాభాగ, మీరు చాలా భాగ్యవంతులు. అస్యాతం కరవామహ కిం, అది చెప్పండి మీకు ఏ సేవ చేయాలో, అంటే ఒక ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎం ఓ ద్రిదిక్షస్య ప్రాప్య ఉపన్నం ఇదం ఇవహ, వీరందరూ నాకు తెలుసు, నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చారు కదా, నేను మీకేం చేయాలి చెప్పండి, మీరందరూ కూర్చోండి అని చెప్పాడు. అంటే కృష్ణుడు తెలుసు వీళ్ళందరూ నా శరణు వేడుకోవడానికి వచ్చారు, మళ్ళీ వెళ్ళరు, అయినా ఏం చేయాలి, నేను వీళ్లతో రాసలు చేయాలని కోరిక ఉన్నది కానీ నేను చెయ్యలేను. కృష్ణుడు ఆల్మోస్ట్ కోరాడు, వీళ్లతో రాసలు చెయ్యాలనుకున్నాడు. అప్పుడు లీలాశక్తి వచ్చింది, లీలాశక్తి ప్రభావంతో ఏం చేసిందంటే ఆ కృష్ణుడి ద్వారా ఐశ్వర్య జ్ఞానాన్ని ప్రకటించింది. ఆ ఐశ్వర్య జ్ఞానం ఏం చేసిందంటే ఆ కృష్ణుడిలో వచ్చిన కోరిక ఉన్నదే వీళ్లతో రాస చెయ్యాలి అనే ఆ కోరికని శాంతించింది. లేకపోతే ఆ తత్వం అంతా చేంజ్ అయిపోయింది. ఏమిటి, ద్విజపత్తులతో రాస ఎప్పుడు చేయకూడదు, అది ఒక రూల్. ఏమిటంటే గోపీ జన్మ ఎవరికి ఉందో వాళ్లతోనే రాసలీల, వాళ్ల శరీరాలనే కృష్ణుడు స్పర్శించగలడు. ఇప్పుడు ద్విజపత్తుల్ని ఎట్లా చేయగలడు, ఆ మనసులో వచ్చేసింది ఆ కోరిక, ఆ కోరికని శాంతించాలంటే ఏం చేయాలి, ఈ లీలాశక్తి ఏం చేశారంటే ఐశ్వర్యాన్ని ప్రకటించింది. ఈ రజ లీలల్లో ఐశ్వర్యం అనేది ఎంత ప్రకాశించినా అది గౌణ శక్తి మాత్రమే, ఈ ఐశ్వర్య శక్తి ఉన్నదే అది ఒక ఇంకేదో మాధుర్యాన్ని స్థాపించడానికే అది పనికొస్తుంది. కానీ ఈ వ్రజలీలలో కృష్ణుడి యొక్క ఐశ్వర్య శక్తికి ఏమీ పని లేదు. అది ఎన్నో మాటలు వస్తాయి ఈ యొక్క ఈ తత్వం. ఇంకా ముందు ఏం జరిగింది, కృష్ణుడు అన్నాడంట, ఇది మీకేం చేయాలో చెప్పండి, మీరందరూ కూర్చోండి, మీరందరూ నాకు తెలుసు నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చినారు. నన్వాదాయమై కుర్వంతి కుశలాహ స్వార్థదర్శినః. ఇప్పుడు కుశలాహ చాలా కుశలంగా ఉండేవాళ్ళు, ఎవరికైతే చాలా జ్ఞానం ఉందో వాళ్ళందరికీ తెలుసు. స్వార్థదర్శినః అంటే నిజమైన మన జీవితంలో స్వార్థం అంటూ ఏమన్నా ఉంటే ఏం చేయాలంట, మనం ఏం చేయాలి, నిజంగా భగవంతుని గుడికి వెళ్ళి దేవస్థానానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలి, భజన చేయాలి, ఇది మన వాస్తవికమైన స్వార్థం. స్వార్థ అంటే ఏమిటి, కృష్ణుడి యొక్క భజన తర్వాత ఇంకో స్వార్థం లేదు. కొంతమంది అంటారు ఇతను స్వార్థపరుడండి అంటారు. ఏమిటి స్వార్థపరుడు, భజన చేయకపోతే స్వార్థపరుడు కాదు, బహిరక్తపరుడు. స్వ అంటే ఆత్మానికి అర్థం, స్వ అంటే ఆత్మ, అర్థ అంటే ఏమిటి, దానికి ఉపయోగపడేది ఏమిటి, ఆత్మకు ఉపయోగపడేది ఏమీ లేదు, కృష్ణుడు భజన తప్పితే ఇంకేది లేదు. నిజంగా స్వార్థుడెవరు అంటే కృష్ణ భక్తి చేసేవాడ స్వార్థున తే స్వార్థుగతి స్వార్థగతి విష్ణు దురాశయాయే బహిరత్తమానిన దురాశయాయే బహిరత్తమానిన. మిగతా వాళ్ళు ఉన్నారే వాళ్ళేంటి బహిరర్థ, వాళ్ళు స్వార్థి కాదు. బహిర్ అంటే బాహ్య వస్తువుల్ని అర్థంగా నిజంగా తీసుకునేవాళ్ళు బహిరర్థులు. స్వార్థ, స్వ అంటే ఆత్మకి సంబంధించినది ఏమిటి, కృష్ణ భక్తి, కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి, కృష్ణ భక్తిని, కృష్ణుని యొక్క సేవని స్వీకరించిన వాళ్ళే వాస్తవికంగా స్వార్థులు. అందుకని అద్వాయమై కుర్వంతి కుశలాః స్వార్థ దర్శిన అహేతు అవహితాం. నా భజన చేస్తారు. ఎట్ట భజన చేస్తారంటే అహేతుకి, ఎటువంటి హేతు లేకుండా భజన చేస్తారు. అవ్యహితాం, మీరు దానికి ప్రత్యక్షమైన ప్రమాణ. దేనికి అవ్యహిత? మీ భర్తలు, మీ బిడ్డలు, మీ బంధువులు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు, అయినా మీరు ఎటువంటి అవ్యవహిత, ఎటువంటి బాధలు లేకుండా, అడ్డంకులు లేకుండా మీరు ఎట్లా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారే, అది నిజమైన భక్తి. భక్తిం ఆత్మ ప్రియేయథ, భక్తిం ఆత్మ ప్రియేయథ. నిజంగా చెప్పాలి అంటే ఆత్మ ప్రియేయథ, అటువంటి భక్తి ఎవరికి ఉంటుందో వాళ్లకి నేను ప్రియుడిని, అటువంటి వాళ్లకి నేను ప్రియుడిని, అటువంటి వాళ్ళు నాకు ప్రియులు అని ముందు చూతాడు కృష్ణుడు. అంటాడు ప్రాణబుద్ధిర్మనస్వాత్మ దారాపత్యదనాడయ యత్సం ప్రాకృత ప్రియ ఆసన్ తతో కోరు అపార ప్రియ. ఇప్పుడు ఎట్లాగోతే ఆత్మ యొక్క మన శరీరంలో ఎప్పటి వరకు ఆత్మ ఉంటుందో అప్పుడు దాకా ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి, శరీర, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ప్రాణాలు, ఇవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి, ఆత్మ ఉన్నది కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి. అంటే వీటికన్నిటికీ ప్రియమైనది ఏమిటి, ఆత్మ. ఆత్మ లేకపోతే ఇవన్నీ ఎందుకు పనికిరావు, శరీరం పనికి వస్తుందా ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత. అట్లాగే మా నా భక్తులకి నేను అంత ప్రియం, అంటే నేను లేకపోతే వాళ్లకి ప్రాణం లేనట్టే, బుద్ధి లేనట్టే, శరీరం లేనట్టే, అంత ప్రియం నా భక్తులకి నేను, అంత ప్రియం నాకు నా భక్తులు అంత ప్రియం. ఎందుకంటే నేను పరమాత్ముడు కదా, పరమ ప్రియుణ్ణి. ఆత్మ అనే శబ్దానికి ఎన్నో అర్థాలున్నాయి. దానిలో ఒక అర్థం ఏమిటంటే త్వమేవ పరమాత్మానం. గోపికలు అంటారు కృష్ణునికి త్వమేవ పరమాత్మానం, మీరు పరమాత్మ. ఆత్మ అంటే ప్రియ, మీకంటే ప్రియులు ప్రపంచంలో ఎవరు లేరు అని పరమాత్మ అనే శబ్దానికి ఇంకో అర్థం. తద్యాత దేవ యజనం ప్రయతో ఓ ద్విజాతయ. మీరందరూ వెళ్ళండి, ఇప్పుడు ఇది మంచిది కాదు ఇంతసేపు ఉండటం ఇక్కడ. ఎందుకంటే మీ భర్తలు ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం ఒక పూర్ణాహుతి అయ్యబోతుంది, పూర్ణాహుతి సమయంలో మీరు వెళ్ళాలి, వెళ్ళకపోతే ఆ యజ్ఞ పూర్ణాహుతి కాదు. స్వసత్రం ప్రాపయిష్యంతి యుషుమాబే గృహమేధినా. మీరందరూ తొందరగా వెళ్ళాలి, అందరూ నిజంగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఎందుకంటే మీ పతులందరూ, మీ పతులందరూ, మీ భర్తలందరూ మీకోసం వేయించేస్తూ ఉంటారు అన్నాడు కృష్ణున్నాడు. అనగానే పత్న్యావుచుహు, ఈ ద్విజ పత్నులందరూ కృష్ణుడు చూతారు ఏం చెప్పారంటే నైవం విబోర్హతి భవాన్ గతితుం నిశంశం. ఏ శ్లోకం అయితే గోపికలు కూడా పదో స్కందంలో ఉండే 29వ అధ్యాయంలో పాడారో అదే శ్లోకాన్ని ఇక్కడ పాడుతున్నారు. అంటే గోపికలు చెప్పిన మాటే, గోపికల తర్వాత చెబుతారులే, అంటే ఈ ద్విజపత్తుని ఏది చెప్పారు, గోపికలు చెప్పారు అని చెప్పాలి. కానీ క్రమంగా నిజంగా చెప్పాలంటే గోపికలు ఏది చెప్పారు, ద్విజపత్తులు అది పెట్టారు. ఎందుకంటే గోపికలు శ్రేష్టం కదా ద్విజపత్తుల కంటే. నైవం విభోరతి భవాన్ కచితం నిశంశం. కృష్ణుడా నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, మేము అందరినీ త్యాగం చేసి బ్రాహ్మణ పత్ను, మేము ఊరి బయటికి కాదు, మేము వీధిలో కూడా వెళ్ళము, ఇంట్లోనే ఉండేవాళ్ళం, అంతా త్యాగం చేసి మీ చరణానందానికి శరణ వేడుకుంటూ వస్తే మిమ్మల్ని కోరుకొని వచ్చాము, మాతో అట్లా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావేమిటి, అదే పదం. నైవం విభో ఇట్లా మాట్లాడకూడదు, ఇంత కఠోర వచనాలు మాట్లాడకూడదు, కఠోరంగా మాట్లాడకూడదు. ఇది నా అర్హతి, నీకు ఇటువంటి మాటలు చెవటం యోగ్యం కాదు. కథితుం నిశంసం సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం. మేము ద్విజపత్లం బ్రాహ్మణ పత్లం, మాకు కూడా వేదాలు తెలుసు. వేదాల్లో మీరు చెప్పారు, చాందోగ్య ఉపనిషత్తులో ఒక మాట చెప్పారు. ఏమిటి చెప్పారు? మీరేది కదా చెప్పింది వేదాల్లో. వేదాల్లో ఒక మాట చెప్పబడింది, ఏమిటది? నచ పునరావర్తతే, నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. ఎవరోతే భగవంతుని చరణకమలాలు పరంపాదాన్ని ప్రాప్తిస్తారో వాళ్ళు మళ్లీ ప్రపంచానికి రారు. ఎవరోతే పరంపాదానికి ప్రాప్తిస్తారో మళ్లీ ప్రపంచానికి రారు. నచ పునరావర్తతే, మళ్లీ రారు, మళ్లీ రారు. మూడు సార్లు చెప్పావు, మేము మీ దగ్గరికి వచ్చాం కదా, వెళ్ళిపోని చూస్తున్నావు. అంటే ఏమిటి? నువ్వు చెప్పిన మాట ఉన్నదే నిగమం, సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం. సత్యం కురుష్వ నిగమం, వేదాల్లో నువ్వు ఏది చెప్పావో దాన్ని సత్యం కురుష్వ అంటే ఇట్లా చెప్పొద్దు, నీ దగ్గరే ఉంచుకో. మళ్లీ మమ్మల్ని పంపించేశావనుకో, నువ్వు చెప్పిన వేదవాక్యం తప్పవుతుంది. అదే కాకుండా వేదాల్లోనే కాదు, నువ్వు భగవద్గీతలో కూడా ఈ మాట చెప్పావు. ఏం చెప్పావు? మామేవై ప్రపద్యంతే తాంసతైవ జామ్యహం అన్నావు కదా. మామేవై ప్రపద్యంతే ఇతామాం ప్రపద్యంతే తాంసతైవ జామ్యహం. అయ్యా ఏం చెప్పావు కదా, ఎవరోటే ఏ విధంగా నా యొక్క శరణ వేడుకుంటారో అట్లాగే నేను కూడా వాళ్లతో సంబంధం పెట్టుకుంటా. నేనేం చేశాం? నీకోసం అన్ని వదిలి మీ దగ్గరికి వచ్చాం కదా, నువ్వు కూడా ఏం చేయాలి? అన్ని వదిలేసి మా దగ్గర రావాలి, నాతోనే ఉండాలి. అది నువ్వు చెప్పిన మాట కదా అని ఇట్లా మాట్లాడారు. ఇది చెబుతున్నాను, ప్రాప్త సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం, ప్రాప్త వయం తులసిదామ పదావర్షిష్టం. కృష్ణుడు అన్నాడంట, మీరు చెప్పిన మాట నిజమే, ఏం చేద్దాం? నాకు పెద్ద సమస్య ఏమిటంటే, నేను ఒక గోప బాలుడిని, వైశ్య పరిహారంలో కూడా వైశ్య జాతిలో కూడా చాలా నిమ్నమైన జాతి. మీరు బ్రాహ్మణులు, మిమ్మల్ని దాసిగా ఎట్లా పెట్టుకోగలను? అందరూ నన్ను అవహేళన చేస్తారు. ఒక బ్రాహ్మణ స్త్రీని దాసిగా పెట్టుకున్నావు, ఈ కృష్ణ సిగ్గు లేదా? నన్ను అవహేళన చేస్తారు. ముందడే నాకు అందరూ నన్ను తిడుతుంటారు, నువ్వు నాగరుడివి, గోపికలతో అటు ఇటు ఆడుకుంటూ ఉంటావు, నీకు సభ్యత శీల ఎటువంటి సిగ్గు లేదు, సిగ్గు లేని వాడని నన్ను అందరు ముందర నుంచి దొరుకుతున్నారు. దాని పైగా మిమ్మల్ని దాసులుగా పెట్టుకుంటే, దాసిగా పెట్టుకుంటే ఏమవుతుంది? నా పరువు పోతుంది, అసలే లేదు, ఆ ఉన్నది కాస్తా పోతుంది. అందుకని నా చాలా సిగ్గేస్తుంది మీదకుంటే అప్పుడన్నారు. అట్లాగా నీ పరువు కోసం, నీ సిగ్గు కోసం కృష్ణ మేమేం చేస్తామంటే నీతో తిరగం. అయినా ఒక మాత్రం గుర్తుంచుకో, నేను మళ్లీ మా ఇంటికి వెళ్ళాం, వచ్చేశాం. ఇక్కడ ఒక వనదేవతల్లాగా, ఒక పిచ్చెక్కిన వనదేవతల్లాగా, పిచ్చెక్కిన ఒక ఆడదానిలాగా ఇక్కడ తిరుగుతూనే ఉంటాం మేము. ఈ వనంలో తిరుగుతాం, తిరుగుతూ తిరుగుతూ ఏదో పొరపాటున మీ యొక్క గోపికలో లేకపోతే గోపబాలలో ఎవరో వచ్చి ప్రాప్య వయం తులసిధామ పదావసృష్టం. తులసిధామ, తులసి ఎవరో ఇచ్చారు మాకు. ఎటువంటి తులసి? అట్టా నడుస్తూ నడుస్తూ విచారిస్తూ విచారిస్తూ ఏదో నువ్వు కాళ్ల వలన తొక్కిన నీ కాళ్లతో నీ పదార విందంతో తొక్కిన తులసి మాకు కలిగిందనుకో, అది ప్రసాదంగా పుచ్చుకొని మేము ఇక్కడే వరంలో జీవిస్తూ మా ప్రాణాలను త్యాగం చేస్తాం. ఏదో నువ్వు గోపికలతో వాళ్లని ఆలింగించినప్పుడు ఆ తులసి మీ యొక్క శరీరాల మధ్యలో అక్కడి నుంచి కిందపడి ఉంటుంది, ఆ తులసి దళాలని నెత్తి మీద పెట్టుకొని మేము మా ప్రాణంగా ఆ తులసి దళాన్ని తీసుకొని మేము చక్కగా ఇక్కడే ఉంటాము, ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి అంటూ క్వశ్చనే లేదు. కేశై నిమోదుమ్మలింగయ సమస్త బంధూ. ఎట్లా పోతే మేము అన్ని రిలేషన్షిప్ అన్ని అన్ని బంధువుల్ని త్యాగం చేసి వచ్చేసాం, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళను. వెళ్ళినా కూడా మమ్మల్ని వాళ్ళు స్వీకరించరు అన్నారు. తర్వాత గృహంతి నో నా ప్రయత పితరో సుతోవా నవన్ భాతృబంధు సురుదాకుతో ఏవ చాన్యే. అంటే వీళ్ళందరూ మా బంధువులు, భర్త, మా బిడ్డలు మమ్మల్ని స్వీకరించరు. తస్మాద్వత ప్రపద్యయో పతితాత్మనమ్నో నాయం భవేద్ గతిరరిందమ తవద్విదేహి అరిందమ తవద్విదేహి. హే కృష్ణుడా, మేము చిన్నప్పటి నుంచే మా మనసును మీకు ఇచ్చేశాం, ఎంతో ప్రయాసం చేసినా కూడా మేము మళ్ళీ వెళ్ళాం, వెళ్ళినా మా భర్తలు మమ్మల్ని స్వీకరించరు, అందుకని మా నా మాకు మీ మధ్యలో ఉండే ఎటువంటి బాధలున్నా ఆ బాధల్ని తీసేసేయి, ఎందుకంటే నువ్వు ఎంతో మంది అసలు చంపేశావు, భక్తులతో జీవితంలో బాధకరంగా ఉండి అడ్డుబాటుగా ఉండేవన్నీ నువ్వు తీసేస్తావు కదా, అట్లాగే మా మధ్యలో ఉండి అడ్డుబాటు ఏమన్నా ఉంటుంది తీసేయి అని ఇట్లా ప్రార్థిస్తాడు. ప్రార్థించగానే ఈ ద్విజపత్ని ప్రార్థించగానే భగవంతుడు ఏం చెబుతాడు అంటే, ప్రతయో నాభశ్రూయేణ పితృభ్రాతృసుతాదయ లోకశ్చవో మతయోపేత దేవ అపి అనువర్తతే. మీరు నన్ను ఇంత ప్రేమిస్తున్నారు కదా, ప్రేమిస్తున్నది ఏంటి, నా మాట వినాలి, మీరు నా మాట వినండి, మీరు మళ్ళీ వెళ్ళండి, నేను స్వయంగా వచ్చి చెబుతా, ఎవరికి, మీ భర్తలకు చెబుతా స్వీకరించండి అని నేను స్వయంగా చెబుతా. అదే కాకుండా నా మాట కనుక మీ భర్తలు వినలేదనుకోండి, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు కదా, దేవతల్ని పూజ చేసేవారు కదా, నేనేం చెబుతానంటే దేవతలకు చెబుతా, లోకాశ్చయో మయోపేత దేవా అపి, దేవా అంటే ఈ దేవతలు కూడా అనుమన్వతే, వాళ్ళకి నచ్చ చెబుతారు, మీరు వెళ్ళండి అంతే, దాని గురించి బాధపడక్కర్లా, ఏ మా భర్తలు బిడ్డలు వాళ్ళందరూ మిమ్మల్ని స్వీకరిస్తారో తీర్చి స్వీకరించరో అని దాని గురించి ఏం ఆలోచించక్కర్లా, నేను స్వయంగా చెబుతాను, ఆ దేవతలు కూడా నా మీద నమ్మకం లేకపోయినా నేను దేవతలకు చెబుతాను, వాళ్ళకి నచ్చ చెప్పండి అని చెబుతాను, ఎందుకంటే బ్రాహ్మణులు దేవతల మీద చాలా వాళ్ళకి అభిమానం ఉంది కాబట్టి దేవతలు కూడా అదే మాట చెబుతారు. నా ప్రియతే అనురాగాయ, ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే అనురాగం ఉన్నది ఉన్నదే, ఈ అంగ సంగో నినామియా, ఏదో దగ్గరగా ఉంటే మాత్రంతోనే ప్రేమ పెరుగుతుంది అని ఎటువంటి నియమం లేదు, ఎటువంటి రూల్ లేదు, దగ్గరగా ఉంటేనే ప్రేమ పెరుస్తుంది ఏమన్నా ఉందా, ఏం లేదండి, ఎందుకంటే మనం చూసాం కదా ఇంట్లో కూడా దగ్గరగా ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, ద్వేషంతో ఉంటారు, ఎవరితో దూరంలో ఉంటే ఫేస్బుక్ ఫ్రెండ్తో చాలా ప్రేమిస్తారు, అది చూసాం కదా మనం, అందుకని దగ్గరగా ఉంటే మాత్రమే ప్రేమ పెరుస్తుందని ఎటువంటి నియమం లేదు. నా ప్రియతే నురాగాయ హి అంగ సంగో నినామ్య తన్మనోమయీ యుంజానా, నాలో మనసును పెట్టుకొని భజన చేయండి. అచిరాం మాం అవాప్స్యత, అచితాం మాం అవాప్స్యత, చాలా దగ్గరలోనే కొంతకాలంలోనే నన్ను ప్రాప్తించగలరు, ఇది ఒక నియమం. దానికి ఏం చేయాలి అంటే మనసును నా బట్టలు పెట్టాలి, నా ఎడలు పెట్టాలి అంటే ఏం చేయాలి అంటే శ్రవణాత్ దర్శనాత్ ధ్యానం దర్శనాత్ నా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి, ధ్యానం మై భావోనుకీర్తినాత్ అనుకీర్తిరాత్ అనుకీర్తిత మై భావోనుకీర్తిత, చాలా భక్తి భావనతో నా గుణాగాథ సంకీర్తన చేస్తుండండి. నతతా సన్నికర్షేణ, నా దగ్గర ఉండటం వల్లేనే ప్రేమ పెరుగుతుంది అని ఎటువంటి నియమం లేదు. ప్రత్యాత తతో గృహాన్, మీరు తతో గృహాన్ మీ ఇంటికి వెళ్ళిపోండి అని కృష్ణుడు ఆ ద్విజపత్నికి చూతాడు. కృష్ణుడు ఇప్పుడు ఏం చేశారంటే ఆ ద్విజపత్నులు అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అక్కడ ఇంటికి బయలుదేరినప్పుడు ఆ బ్రాహ్మణులు ఆ భర్తలు ఈ ద్విజపత్ని వాళ్ల భార్యని చూసి ఏమనుకున్నారు, వాళ్ల హృదయంలో ఎటువంటి భావన కలిగిందో దాన్ని మనం రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ అధ్యాయంలో ఉండే మిగతా శ్లోకాలు మనం చెప్పు అని గోవర్ధన లీలని ప్రారంభం చేద్దాం, ఎందుకంటే ఎల్లుండి గోవర్ధన పూజ, గోవర్ధన పూజకి ఆదివాస అంటే గోవర్ధన విశేషత ఏమిటి, ఎట్లా పూజ మొదలుపెట్టాడు కృష్ణుడు, అది కనీసం రెండు మూడు క్లాసెస్ అవుతాయి గోవర్ధన పూజ క్లాసెస్. అంటే మొత్తం వర్ణన చేయాలంటే ఆ ఇంద్రుడి యొక్క ప్రార్థనలు అవన్నీ తీసుకుంటే రేపు ఎల్లుండి అవట ఎల్లుండి ఈ గోవర్ధన పూజ చేద్దాం, తర్వాత ఏ లీల చేద్దాం, ఏ లీల గురించి చెప్పుకుందాం, తర్వాత విచారిద్దాంలే. విల్ డిస్కస్ అబౌట్ ఇట్. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీల ప్రభుపాదుకి జయ.